హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం అక్టోబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల. నేను మీ హోస్ట్ భాను అండ్ మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే అండి రమణ గారు.
నమస్తే అండి.
యా, ఇది అక్టోబర్ 1 రాత్రి రికార్డింగ్. సో కరెంట్ అఫైర్స్ శ్రోతలకి ఇది ప్రతి గురువారం బుధవారం వచ్చే కార్యక్రమం. తర్వాత ఇది రిపీట్ కూడా అవుతుంది మల్టిపుల్ టైమ్స్ లో ఆన్ మైండ్ మీడియా. కార్యక్రమం యొక్క పాడ్కాస్ట్లు మా మైండ్ మీడియా .com పాడ్కాస్ట్ సెక్షన్ లోకి మీరు వెళ్తే దొరుకుతాయి. సమకాలీన విశ్లేషణ అంటే కరెంట్ అఫైర్స్, భారతదేశంలో గాని అంతర్జాతీయ విషయాలపైన రమణ ముప్పల్ల గారు వాషింగ్టన్ డిసి వాస్తవ్యులు విశ్లేషణ చేస్తారు. నేను మీ హోస్ట్ భాను. సో మాకు రకరకాల అంశాలు ఉంటాయి, ముఖ్యంగా భారతదేశం మరియు అమెరికాకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడతాం. ఈ రోజు షోలో శబరిమల పైన భారతదేశంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, దాని గురించి మాట్లాడతాం. ఆ తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లలు, అంటే పిల్లలంటే నేను ఎట్లా చెప్పాలంటే కాలేజ్ స్టూడెంట్స్, మరి చిన్న పిల్లలు కాదు, 10th క్లాస్ నుంచి మొదలు పెడితే కాలేజ్ స్టూడెంట్స్ ప్రేమ వివాహాలని, తర్వాత ప్రేమతో చంపుకోవడం, ప్రేమ పెళ్లిళ్ళు విఫలమయ్యాయని చంపుకోవడం, జనరల్ గా హత్యలు కూడా పెరిగాయి. మొన్న మధ్య ఒక హైదరాబాద్ లో పివి నరసింహారావు హైవే కింద పిల్లర్ దగ్గర కూడా ఎవరో హత్య చేస్తే దాన్ని పెట్టడం జరిగింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ప్రజల్లో ఏమన్నా తేడా వచ్చిందో, సడన్ గా ఇవి ఎందుకు వచ్చాయి, తర్వాత కోర్టు సిస్టమ్ ఎలా పనిచేస్తుంది భారతదేశంలో, వీటి గురించి మాట్లాడదాం. సో మొట్టమొదటగా అయ్యప్ప వర్డిక్ట్ అండి రమణ గారు, అంటే సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ప్రస్తుతానికి 10 సంవత్సరాల కన్నా కింద ఉన్నటువంటి అమ్మాయిలు గాని 50 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి యువతులకే ప్రవేశం ఉంది అయ్యప్ప స్వామి దేవాలయంలో. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రవేశం లేదు వయసులో, వాళ్ళని అనుమతించింది కోర్టు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇది
ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఆ కోర్టు సిస్టమ్ వెళ్తున్న రీతి చూస్తే సర్ప్రైజ్ అయితే మటుకు అవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేశారా అంటే కొంచెమన్నా బుద్ధితోటి బిహేవ్ చేస్తున్నానని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాళ్ళకి చాతైన రీతిలోనే వాళ్ళు బిహేవ్ చేశారు అన్నమాట. అది ఇది మటుకు నేను జనరల్లీ నేను స్ట్రైట్ కామెంట్లు ఇవ్వను, కానీ ఈ ఒక్క విషయంలో మటుకు వెరీ స్ట్రైట్ కామెంట్ ఇవ్వగలను. కోర్టు సిస్టమ్ అనేది ఇండియాలో చచ్చిపోయింది అని చెప్పచ్చు అన్నమాట.
అయ్య బాబాయ్, అంత సడన్ గా
అది ఏంటంటే వాళ్ళు కొన్ని రెడ్ లైన్స్ క్రాస్ చేశారండి ఇది ఈ ఒక జడ్జిమెంట్ లో మాత్రం. అది ఏ దగ్గరికి వెళ్తారు, ఎంత దాకా వెళ్తారు అనేది ఊహించలేము ఇంకా వాళ్ళు. కోర్టు సిస్టమ్ అనేది మీరు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ టైప్ లో ఉండే కోర్టు సిస్టమ్స్ ఎనీ ప్రోగ్రెసివ్ స్టేబుల్ కంట్రీలో ఈ టైప్ లో కోర్టు సిస్టమ్స్ ఉండవు అన్నమాట. ఎందుకంటే ప్రతి దానిలోనూ ఒక పర్సనల్ స్పేస్, లేకపోతేనేమో ఒక లైన్ ఉంటుంది అన్నమాట, ఆ లైన్ క్రాస్ చేయకూడదు. ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్తారు అనేది చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ థింగ్ ఉందనుకోండి, ఒక్కసారి మన సాంప్రదాయం సంస్కృతి ఏదైనా అనండి, మీరు మనలో హిందువులు అని, ఇప్పుడు ఇది హిందూ టెంపుల్ కాబట్టి హిందువుల గురించే మాట్లాడుతున్నాం. హిందువుల్లో మీరు ఇప్పుడు ఏ లెక్కలైనా చెప్పండి, పాత బాగా 1500 ఏళ్ల క్రితంకైనా చెప్పండి, 100 ఏళ్ల క్రితమైనా చెప్పండి, ఏ కులాన్నైనా తీసుకోండి, అగ్రకులం బ్రాహ్మలు అని తీసుకోండి, లేదా హిందూ మతంలోనే ఉన్న నాన్ అగ్ర కులం అన్నిట్లో లోవెస్ట్ స్ట్రాటా అని సోకాల్డ్, నేను మళ్ళీ అది కూడా లోవెస్ట్ అంటే అది కూడా వీళ్ళు పెట్టిన పేర్లే, లోవెస్ట్ హైయెస్ట్ ఎవరు హై కాదు ఎవరు లో కాదు, ఇవన్నీ వీళ్ళు తయారు చేసినవి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. ఓకే, సో సోకాల్డ్ లోయెస్ట్ సోకాల్డ్ హైయెస్ట్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినా ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవరు టెంపుల్కి వెళ్ళరు, ఎవరు ఆ టైమ్స్ లో పూజలు చేయరు, వాళ్ళని ఎవరు ఫోర్స్ చేయలేదు, ఇలా చేయకూడదు ఇలా చేయాల్సింది, ఆ టైంలో హెట్ నన్ను ఎందుకు చేయొద్దు అంటున్నావు నేను ఇప్పుడే చేస్తా పూజ అని ఏ ఒక్క ఆడావిడ చేయదాకని.
అంటే మీరు ఫస్ట్ ఒక్క నిమిషం అండి, ఫస్ట్ మీరు ఏమన్నారంటే ఒక రెడ్ లైన్ దాటారు అన్నారు. రెడ్ లైన్ దాటడం అంటే వాట్ డు యూ మీన్? లైక్ అంటే వాళ్ళు
ఇప్పుడు ఇవి కల్చర్ రిలేటెడ్ థింగ్స్, నువ్వు యూ కెనాట్ కమ్ దేర్, అక్కడికి వచ్చి ఇప్పుడు నేను అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా ఇందాక మీరు నన్ను ఇంటరప్ట్ చేయబోయే ముందు, ఆ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను, ఎవరు ఇట్లాంటి వాళ్ళు ఎవరు పూజలు చేయరు, 100,000 మంది ఆడవాళ్ళు మేము ఈ టైంలోనే పూజ చేస్తాము మమ్మల్ని ఈ మతంలో ఇట్లా వీళ్ళ రెస్ట్రిక్ట్ చేశారు అని ఎవరు అనలేదు. వెళ్ళి అసలు ఎవరో అసలు ఈ మతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో వెళ్ళి కోర్టులో కేసేశారు. అంటే ఏంటి, నువ్వు మెజారిటీ అందులో ఉన్నవాళ్ళు విల్లింగ్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళది, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కానీ వాళ్ళెవరికి దీని మీద వాళ్ళెవ్వరికి ఇబ్బంది లేదు. తరతరాలుగా జరుగుతుంది అన్నమాట, ఇదేమి డిస్క్రిమినేషన్ కూడా కాదు బై ద వే. ఓకే, అలాంటి దాని మీద వెళ్ళి ఎవరో కేసు వేస్తే జెండర్ డిస్పారిటీ ఉండకూడదు అని చెప్పి ఇది ఇట్లాంటి రిజల్ట్ ఇచ్చారు. సో మరి సున్నీ ముస్లిమ్స్ ఇండియాలో అసలు ఉమెన్ అనేవాళ్ళు మస్జిద్కి వెళ్ళటమే బ్యాండ్, సో వాళ్ళని ఎలా చేస్తావా జెండర్ డిస్పారిటీ ఉండకూడదని? ఈ కోర్టు చేస్తుందా రేపు పొద్దున్న సున్నీ ముస్లిం అన్స్ అనేవాళ్ళు మన ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి కూడా ఇదే కదా జ్యుడిషియరీ?
రైట్.
ఇప్పుడు ట్రిపుల్ టలాక్ తీయాలి అని వెళ్ళావు బాబు, వెళ్ళినప్పుడు అది ఎవరు వెళ్ళారు అందులో ట్రిపుల్ తలాక్ తీయాలని? దానికి వాళ్ళ కమ్యూనిటీలోనే విపరీతమైన సపోర్ట్ ఉంది, డిస్క్రిమినేటరీ సపోర్ట్ అనేది. ట్రిపుల్ టలాక్ అనేది రిలీజియన్ కాదు, అది సోషల్ థింగ్, ఒక మనిషికి మధ్య జరుగుతున్న కష్టం అది.
సో ఇక్కడ మీరు చెప్పేది ఇప్పుడు రెడ్ లైన్ క్రాస్ చేయటం అంటే ఇప్పుడు మసీదు దగ్గరికి వెళ్ళారా, అంటే
నువ్వు దేవుడిని ఎలా దండం పెట్టుకోవాలి, దేవుడికి ఎలా పూజ చేయాలి, మళ్ళీ నేమో ఎవరు ఏ టైంలో వెళ్ళొచ్చు టెంపుల్ కి వెళ్ళకూడదు, ఆ టెంపుల్లో కొన్ని రూల్స్ నిబంధనలు పెట్టచ్చా పెట్టకూడదా, రేపు పొద్దున ఎక్కడి దాకా వెళ్తుంది కోర్టు? సమోసాలో ఆలుగడ్డతో ఎంత ఉండాలి, అందులో ఎంత ఉప్పు వేయచ్చు ఎంత ఉప్పు వేయకూడదు, ఇంకా ఏమిటి నీకు అసలు కోర్టు జ్యురిడిక్షన్ ఎక్కడ వరకు ఉంది? ఎంత వాళ్ళకి రెడ్ లైన్స్ క్రాస్ చేయడం అంటే వాళ్ళకి వాళ్ళు ఎక్కడికైతే అసలు వాళ్ళు ఎంటర్ కూడా అవ్వకూడదు అక్కడికి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు.
ఓకే, అంటే మళ్ళీ మీరు సూటిగా అడుగుతున్నాను, అంటే వాళ్ళు ఇస్లాం క్రిస్టియానిటీకి ఎంటర్ అవ్వట్లేదు కానీ భారతదేశంలో ఉన్న హిందూ మతాన్ని ఎంటర్ అవుతున్నారు అంటున్నారా?
వాళ్ళకి ధైర్యం లేదు, మళ్ళీ పిరిగి మందలు వాళ్ళందరూ
కేసు వేస్తే ఉంటది కదండి.
ఎంతో మంది వేశారు, వేసిన ఉన్నాయి అవి కూడా, ఎందుకు లేవు, ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తే దొరుకుతాయి మీకు. అదేమీ కాదు, వాళ్ళు ఓన్లీ హిందూ సొసైటీ మీద అటాక్ చేస్తున్నారు వాళ్ళు.
మీరు అట్లా అంటే ఇప్పుడు షాబానో కేసు ఒకటి పెట్టారు అప్పట్లో, గుర్తుందా మీకు?
అది మీరు సోషల్ ఇష్యూస్ కల్చరల్ ఇష్యూస్ ని కలపద్దు. సోషల్ ఇష్యూ ఏంటది, ఆవిడకి నేను డైవర్స్ ఇస్తాను కానీ నేను 3 రూపాయలు ఇస్తాను మనువర్తి కింద అన్నదే, అది రూపాయి కంటే ఇవ్వకూడదు అని అనేది. అది రూపాయి ఏ రూములకు వస్తుంది ఇప్పుడు తింటానికి? అది సోషల్ ఇష్యూ. అది నేను పెళ్లి చేసుకుంటాను ఒకసారి తలక్ 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 అని వదిలిపారేస్తాను. అదేంటది? ఇట్స్ నాట్ కల్చరల్ ఇష్యూ, అది సోషల్ ఇష్యూ. అది ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఒక సోషల్ ఇష్యూ. అది
సోషల్ ఇష్యూ పైన వాళ్ళు చెప్పారు.
ఇది సోషల్ ఇష్యూ కాదు. ఇది
అంటే ఏ రకంగా?
ఇది టెంపుల్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళు టెంపుల్ వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. ఇప్పుడు మా ఇల్లు ఉందండి, నేను మా ఇంట్లో నేను సపోజ్ ఎవరిని బయట, మా ఇంట్లో చిన్నప్పుడు మా రూల్ ఉంది ఏంటంటే, బయట నుంచి ఎవరైనా వస్తే చెప్పులు ఇప్పుకునే ఒక ప్రదేశము, కాళ్ళు కడుక్కునే లోపలికి రావాలి అని రూల్ పెట్టాను. ఓకే, సో నేను ఎక్కడ కాళ్ళు కడుక్కో, నా కాళ్ళు మంచిగా ఉంటాయి, నేను అట్లానే నడుస్తానని వచ్చారు ఎవరు, నన్ను ఇట్లా ఇంట్లోకి రానివ్వలేదు, ఇన్సల్ట్ చేస్తున్నారు వీళ్ళు, నన్ను కాళ్ళు కడుక్కోమంటున్నాడు అని చెప్పి కోర్టులో కేసు వేశారు. నువ్వు అట్లా ఇబ్బంది పెట్టకూడదు ఇంట్లోకి వచ్చే వాళ్ళందరికీ, కాళ్ళు కడుక్కోకుండా వచ్చినా నువ్వు రానివ్వాలి అని నేను రూల్ పాస్ చేస్తాను కోర్టు కింద. ఆ కోర్టు ఎవరు నా ఇంటి మీద రూల్ పాస్ చేయటానికి? బట్ వాళ్ళు చేసిన పని అది ఎగ్జాక్ట్లీ. వాళ్ళు
అంటే ఇప్పుడు ఇది కూడా సోషల్ కిందనే చేశారు కదండి. ఇట్ ఈజ్
సోషల్. సోషల్ కింద చేయడం ఏంటంటే అది నా టెంపుల్, నా ఇల్లు, అది ప్రైవేట్ టెంపుల్ బై ద వే, ఇట్స్ నాట్ ఈవెన్ ఏ గవర్నమెంట్ టెంపుల్. కొన్ని గవర్నమెంట్ రూల్ అంటే
టెంపుల్
ఇదే టెంపుల్స్. ఇప్పుడు మీరు ఇంట్లో మందిరం కట్టుకున్నారు, మీరు
ఓకే,
మీరు ఇంట్లో ఒక మందిరం కట్టుకున్నారు, మీరు నలుగురే పూజ చేసుకుంటారు,
రైట్,
మీకు పాపులారిటీ ఉంది, మీరంటే చాలా మందికి ఇష్టం, సో సార్ మీ మందిరానికి వస్తున్నాము అన్నారు చాలా మంది. సో మీరు ఏం చేశారంటే, మందిరం నా మందిరం ఇది, నా మందిరంలో ఎలా రావచ్చు, ఎలా ఉండొచ్చు, ఏం చెయ్యొచ్చు, నా ఉన్న సెంటిమెంట్స్ ఇవి, నాకు ఈ సెంటిమెంట్స్ కి తగ్గట్టుగా మీరు ఎవరైనా వచ్చి నా మందిరంలో పూజ చేసుకుని వెళ్ళిపోవచ్చు, మీరు కొన్ని నిబంధనలు పెట్టారు. మీరు మీ సొంత మందిరం అండి, మీ ఇంట్లో కట్టుకున్నారు మీరు. సపోజ్ మీరు మీ ఫ్యామిలీ మాత్రమే పూజ చేసేవాళ్ళు ఒకప్పుడు, కాకపోతే ఏంటంటే మీరు చేసే పూజ మీద నమ్మకం పెరిగి ఆ చుట్టూరు ఉండే ప్రజలందరూ మేము కూడా వస్తామండి అని అడిగారు. అడితే రండి బాబు అన్నారు మీరు. అది ఇంకా మీరే ఓనర్ దానికి, రండి బాబు అన్నారు. కాకపోతే నా ఇంట్లో ఇది నా పూజకి నాకు కొన్ని నిష్ఠలు ఉన్నాయండి, నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, నేను ఈ సెంటిమెంట్స్ తగ్గట్టుగా నాకు ఈ రూల్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా స్నానం చేసి రావాలి, మీరు వచ్చేటప్పుడు అక్కడెక్కడో మూత్ర విసర్జన మల విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా రాకూడదు, ఇలాంటివి కొన్ని రూల్స్ పెట్టారు మీరు. అలాంటి రూల్స్ లోనే ఏమని పెట్టారంటే, నేను ఈ నా నమ్మకం ప్రకారం ఈ అయ్యప్ప స్వామి అనే ఆయన బ్యాచిలర్ ఆయనని వయసులో ఉన్న ఆడవాళ్ళు అంటే హూజ్ క్రాస్డ్ ప్యూబర్టీ అండ్ హ్యాజెంట్ ఎండ్, వాళ్ళకి ఇంకా మెన్స్ట్రల్ సైకిల్స్ ఎండ్ అవ్వని వాళ్ళ మధ్యలో ఉండే ఆడవాళ్ళు వచ్చి వస్తే ఆయనకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ఆయన బ్యాచిలర్ కదా అయ్యప్ప స్వామి అనే వాళ్ళని నేను నమ్ముకున్నాను, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వస్తేనే నా నమ్మకం ఇది అని పెట్టుకుని మీరు ఒక మందిరం కట్టుకున్నారు. చుట్టూరు ఉన్న వాళ్ళు సరేనండి సరేనండి అని ఒప్పుకున్నారు. తరతరాలుగా అలా వస్తున్నారు వెళ్తున్నారు. ఇప్పుడు వీడెవడు వచ్చి చెప్పడానికి తరతరాలుగా ఉన్న దానిలో, హే నువ్వెవడి, నువ్వు జెండర్ ఈక్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అది? నేనేమి ఎవరిని డిస్క్రిమినేట్ చేయలేదు కదా. ఆడవాళ్ళు అనేక మంది ఈ అయ్యప్పని కొలిచే వాళ్ళు ఉన్నారు దూరంగా. ఈ ఒక్క టెంపుల్కి అలా రావద్దన్నా నా సెంటిమెంట్స్ నుంచి, అది నా ప్రైవేట్ టెంపుల్. అది వాళ్ళు రెడ్ లైన్ క్రాస్ చేశారు వాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున మీ ఇంట్లో రూల్ పెడతాడు, రేపు పొద్దున వాస్తు ఇలా చూడకూడదు అంటాడు, తూర్పు సైడ్ అసలు ఇల్లు ఉండకూడదు అంటాడు కోర్టు వాడు వచ్చి. కుదురుతుంది ఇవన్నీ? వేర్ ది సెన్స్? జ్యూరిడిక్షన్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఈ టైప్ లో వెళ్తే?
అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు మరి దాని మీద చట్ట పరిధి ఎట్లా వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఐ అండర్స్టాండ్ మీరు చెప్పిందంతా, ఓకే ఇది మా ప్రైవేట్ వ్యవహారము, మేము అనుకున్న మా నమ్మకము అని. దాంట్లో మరి ఆ ఆడవాళ్ళని ఒక ఏజ్ లో ఉన్న ఆడవాళ్ళనే,
ఒక్క ఏజ్ లో ఉన్న వాళ్ళే, మా చిన్నప్పుడు మా సిస్టర్స్ చాలా చిన్నప్పుడు వెళ్ళొచ్చారు మా పెద్దన్న వాళ్ళతో, నాకు గుర్తుంది అది. పెద్దగా పెద్ద అయిన తర్వాత కూడా పెద్దవాళ్ళందరూ వెళ్ళొచ్చారు మా చుట్టాల్లో చాలా మంది ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కి. అది ఏమి రూల్ ఏంటంటే, దోజ్ పీపుల్ ఎవరికైతే వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు అంటే పీరియడ్స్ వస్తూ ఉండే ఆడవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఆ టెంపుల్ కి ఆ టైమ్స్ లో రావద్దు అన్నారు. అంతే, ఆ ముందు వచ్చినా పర్లేదు తర్వాత వచ్చినా పర్లేదు అన్నారు. ముసలి వాళ్ళందరూ వెళ్తారు, 60, 70, 80 ఏళ్ళ వాళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు అక్కడికి. ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? అది ఒక ప్రొసీజర్ ఉంది, వాళ్ళు ఇరుముడి కట్టుకుని కూడా వెళ్తారు. ఎంతో మందిని చూశాను నేను. ఇప్పుడు హిందూస్ లో ఉండే ఆడవాళ్ళని కోర్టు రూల్ పాస్ చేయమని చెప్పండి,
ఏమని?
పీరియడ్స్ వస్తున్నప్పుడు మాత్రమే వెళ్ళి ఖచ్చితంగా పూజ చేయాలి అని చెప్పామన్నాడు. ఎవరు చేస్తారో చూస్తాను. వాళ్ళందరూ వాలంటరీగా చేస్తున్న పనులు అవి, వాళ్ళందరూ చదువుకున్న ఆడవాళ్లే. బై ద వే, ఆ జడ్జిమెంట్ లో ఒక ఆడావిడ ఉంది, ఆవిడ డిసిడెన్స్ కూడా, డిసిడెంట్ నోట్ కూడా పెట్టింది ఈ జడ్జిమెంట్ కి అగేన్స్ట్ గా. ఇప్పుడు ఆమె పిచ్చిది వీళ్ళ లెక్కలు. ఆవిడ వెనకబడిన, మెంటల్లీ వెనకబడిన ఆవిడ, లేకపోతే సోషల్లీ వెనకబడిన ఆవిడ. వీళ్ళందరూ మహానుభావులు, అంత ముందు ముందు చూపుతో ఆలోచిస్తున్న వాళ్ళ వీళ్ళందరూ. ఇట్స్ టోటల్ నాన్ సెన్స్, కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఇది మటుకు. జుడిషియరీ, ఇండియన్ జుడిషియరీకి లోయెస్ట్ డే.
ఎనీవే, ఐ మీన్ టోటల్ గా మీరు చెప్పిన అర్థం ఏంటి అంటే, వీళ్ళకి వేరే మతం మీద తీసుకునేటువంటి ధైర్యం లేదు.
సర్వత్ర వర్జయేత్ అండి,
పెద్ద దాంట్లో వెలుబడుతున్నారు అంటున్నారు.
అతి సర్వత్ర వర్జయేత్. మనకు ఒక రూల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ నైబర్ ఉంటారు, నైబరు మొగుడు పెళ్ళాలి, మీరు ఎక్కడి వరకు వెళ్తారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ బట్టలు సత్తారు కదా మీరు.
మేము సర్దామండి, కానీ ఇప్పుడు వాళ్ళు కొందరిని
ఎలా పడుకోవాలో చెప్తారా?
ఏమన్నాకంటే వాళ్ళు కొందరిని మాత్రమే ఇంటికి రానిచ్చి మిగిలిన వాళ్ళని రానియకపోతే
అది నా ఇష్టం కదా.
ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక తిరకాస పెడతాను, లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఇది మీకు ఒక చాలా తిరకాసు ప్రశ్న. అమెరికాలో మీకు ఒక గోల్ఫ్ క్లబ్ ఉండేది, ఆ గోల్ఫ్ క్లబ్ లో ఆడవాళ్ళని అనుమతించేవాళ్ళు కాదు. సో దానిపైన కూడా గొడవ జరిగి చివరికి వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. చిన్న బ్రేక్ తీసుకుందాము, తర్వాత బ్రేక్ తర్వాత దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ అంటే ఈ జడ్జెస్ ఏమన్నా దీని వెనకాల తీసుకున్న వెనకాల విచ్ఛిన్నం చేయాలని ఉందా భారతదేశాన్ని, లేకపోతే దీని గురించి మాట్లాడదాం. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్, బ్రేక్ తర్వాత కలుద్దాము. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. We will be right back. Break tarvata malli kalutam.
My media, the voice of India. My media, the voice of India.
My media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. అక్టోబర్ 2 రికార్డింగ్, అక్టోబర్ 2, 2018. సో రమణ గారు వెల్కమ్ బ్యాక్. మీకు ఒక చిన్న ప్రశ్న, ఇందాక అమెరికాలో అగస్టా అనే ఒక ప్లేస్ ఉంది, అగస్టా ప్లేస్ అన్నది అట్లాంటా అంటే సౌత్ వైపు ఉంటది, దక్షిణం, మంచి వెదర్ ఉంటది. చాలా సార్లు అంటే అక్కడ వెళ్తుంటారు జనాలు, అక్కడ విహారయాత్రకనో దానికనో. బాగా ధనవంతుల ప్లేస్ అని కూడా ఒకటి ఉంది దానికి. నేను ఇది అంతా ఎందుకు ఉపోద్ఘాతం చెప్తున్నా అంటే, మనం అసలు అనకూడదు కానీ ఓకే, తెల్లవాళ్ళు బాగా డబ్బులు సంపాదించి అక్కడ సెటిల్ అవుతారు అగస్తాలో. అగస్తా జాతీయ బాగా డబ్బులున్న వాళ్ళు శుభ్రంగా తిని కాస్త బీర్ తాగుతూ అట్లా వ్యాఖ్యలకి వెళ్ళినట్టు వెళ్ళి గోల్ఫ్ ఆడుకుని రావటం పరిపాటి. అక్కడ అమ్మాయిలని రాణించే వాళ్ళు కాదు. మాస్టర్స్ టోర్నమెంట్ జరుగుతుంది, ప్రఖ్యాతి గాంచినటువంటి గోల్ఫ్ టోర్నమెంట్. మీకు అది ఎట్లా అంటే, క్రికెట్ లో లండన్ లార్డ్స్ లో ఎంత గొప్పో, ఇక్కడ అగస్టాలో ఆ మాస్టర్స్ అంత గ్రేట్. అది ఆడవాళ్ళు చాలా మంది ఐ థింక్ ఒక ఒక చైనీస్ అమ్మాయి అనుకుంటా, చైనీస్ అమెరికన్ అమ్మాయి, షీ వాజ్ గుడ్, ఆర్ ఇండోనేషియన్ అమ్మాయి అనుకుంటా, ఎంతో మంది మంచి ప్లేయర్స్ వాళ్ళు, కానీ వాళ్ళ ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. దానిపైన చాలా గొడవలైనాయి. చివరికి అది ప్రైవేట్ క్లబ్ అని చెప్పి తప్పించుకున్నారు. ప్రైవేట్ క్లబ్ అంటే ఏంటంటే డబ్బులు బాగా ఉన్నటువంటి ఇది. మాకు నచ్చింది, మేము వస్తాం. ఇప్పుడు ప్రైవేట్ అంటే ఇది ఎట్లా ఉంటది అంటే, యా ఇది పెద్ద హోటల్లు, ఫైవ్ స్టార్ హోటల్లు, మీరు రావడానికి వీల్లేదు, అయినా కూడా వాళ్ళని మీరు డిస్క్రిమినేషన్ అంటే జాతి వివక్ష, జాతి వివక్ష అనకూడదు ఇక్కడ, లింగ వివక్ష చూపారని చెప్పేసి అన్నారు. మరి అది ఎట్లా ఇక్కడ చెప్తారు చెప్పు.
అక్కడ ఇక్కడ కోర్టు ఏమని ఇచ్చింది, ఇక్కడ
కోర్టు ఏమని వెళ్ళారు, ఇంకా ఆ ప్రెషర్ తెచ్చేసరికి వాళ్లే భయపడిపోయి డిడ్ దట్.
అవన్నీ కుదరవు అట్లాంటి వాటికి.
ఎందుకు కుదరవు, అది ప్రైవేట్ కదా.
నా ఇష్టం సార్, మా ఇంట్లోకి మిమ్మల్ని రాణిస్తాను, ఇంకోళ్ళు రానివ్వను, నా ఇష్టం, నా ఇల్లు.
ఐ స్టిల్ డోంట్ గెట్ ఇట్ అండి. అది
అదేంటి, ఇంకా ఇంకా ప్రైవేట్ స్పేస్ అనేది ఉండదు
మీకు చెప్తా.
అది డిస్క్రిమినేషన్ కిందకి రాదు. అది ఇప్పుడు నేనున్నాను, నేను ఒక క్లబ్ పెట్టుకుంటున్నాను. ఆ క్లబ్ యొక్క ప్రొఫైల్ ఏంటంటే, ఇందులో ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకే క్లబ్ ఇది. నేను ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదలుచుకుంది. ఇందులో ఓన్లీ ఎలిజిబిలిటీ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేవాళ్లే.
ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇంతసేపు నేను శ్రోతలకు చెప్పాను, నేను నాకు గుర్తుండి తెచ్చుకున్నాను. మనకు అదృష్టవశాత్తు మనం రేడియో ప్రోగ్రామ్ చేసిన రోజుల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో అన్ని చిటికలు దొరుకుతాయి. 2002లో జరిగిన వార్త ఇది. 2002లో జరిగిన వార్త ఏంటంటే, ఫేమ్డ్ గోల్ఫ్ కోర్స్ ప్రెజర్ టు అలో ఉమెన్ మాస్టర్స్ టోర్నమెంట్. అది
అదే ప్రెజర్ పెట్టి అలౌ చేస్తే చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్ ప్రైవేట్. లిజన్, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం ఇట్లా వెళ్ళాము.
ఇది ప్రైవేట్, ఇది నేను ఇది
భగవంతుడికి సంబంధించిన సెంటిమెంట్స్ సార్.
ఇది ఇంకా అల్ట్రా ప్రైవేట్ సార్. ఇది మా శ్రోతలకు కూడా, ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వాలంటే మినిమం మిలియనీర్స్, బిలియనీర్స్ ఉంటారు ఇక్కడ.
ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఇప్పుడు రేపు పొద్దున్న ఇవాళ్ళు ఆడవాళ్ళు ఎంటర్ అయ్యారు. రేపు పొద్దున్న ఏమంటాడంటే, నేను ధనవంతుడిని కాదు కాబట్టి నన్ను రిస్క్రిమినేట్ చేసి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో కోర్టులో వేస్తారు. సో ఆ క్లబ్ యొక్క ప్రొఫైల్ ఏమవుతుంది ఆ తర్వాత? ఫస్ట్ పెట్టుకుంది ఏంటంటే, ధనవంతులు మాత్రమే వెళ్ళి దాన్ని స్పెషల్ గా ఏదో చేసుకుందామని పెట్టుకున్నారు వాళ్ళు చిన్న ప్రైవేట్ పార్టీ. ఫస్ట్ ఏం ఆ ప్రైవేట్ పార్టీలో ఏంటంటే, ఈ ఆడవాళ్ళతో మనకి ఎందుకు తలకాయ నొప్పి, నువ్వు నేను ఫ్రెండ్స్ మనం పెట్టుకుందాం పద ఇక్కడ ఆడుకుందామని అది ఏదో క్లబ్ ఉంది, డబ్బులు పెట్టుకొనుకున్నారు, క్లబ్ పెట్టుకున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎవరో వెళ్ళి ఆడవాళ్ళని రానివ్వట్లేదని వంక పెట్టారు. అది నా ఇల్లు, నేను పెట్టుకున్నాను ఆ రూల్, కానీ వెళ్ళి పెడితే భయపడి ఆడవాళ్ళని రానిచ్చారు. నెక్స్ట్ అంటాడు, డబ్బులను వాళ్ళే రానిస్తున్నారు, సో డబ్బులు వాళ్ళు లేని వాళ్ళందరూ వెళ్ళి డిస్క్రిమినేషన్ కేసు పెడతారు. ఇక అసలు వాడు ఎందుకు పెట్టుకున్నాడు ఫస్ట్ ఆ క్లబ్? నీకు నాకు డబ్బులు ఉన్నాయి, మనం పెద్దది కొనుక్కుందాము, మనం ఒక్కళ్ళుగా ఆడుకుందాం ప్రైవేట్ గా అని పెట్టుకున్నాడు పాప. ఆ తర్వాత ఏమైంది? ఫస్ట్ ఆడవాళ్ళు అంటావు, తర్వాత ఏమంటావు?
డబ్బులు
పెద్దవాళ్ళు అంటావు, తర్వాత ఏమంటావు? ఇంకా అసలు వాడు ఎందుకు పెట్టుకున్న పర్పస్ ఏం పోయింది దానికి?
అంటే మీరు చివరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, కోర్టుకి దీంట్లో లేదంటారా పరిమిత?
ఏ దేశమైన కోర్టు కెనాట్ ఎంటర్ ఇన్ టు ప్రైవేట్ స్పేసెస్.
మరి
ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే, హాని చేస్తే, హానికరమైన పనులు చేస్తే. ఏంటంటే, నేను ఒక క్లబ్ పెట్టుకున్నాను, ఈ క్లబ్ లో మా పని ఏంటంటే ఈ టైప్ వాళ్ళందరినీ తెచ్చి కోసి తింటాం అని పెట్టాడు అనుకో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే అనిమల్స్ అన్నిటి తెచ్చుకుని ఇక్కడ వండుకుని తిందాం, ఇలాంటిది ఏదైనా పెడితే అది వేరే, నువ్వు వేరే వాళ్ళని హాని చేస్తున్నావు. ఇప్పుడు నా ఇల్లు నా ఇష్టం, నేను నా ఇంట్లో, నువ్వెవరు నాకు చెప్పడానికి ఎర్ర సోఫా పెట్టడానికి వీలు లేదు అని ఎలా చెప్తావు నాకు? నువ్వు ఇంట్లో ఉండే బట్టలు ఏవి కూడా ఎల్లో కలర్ వేసుకోకూడదు. హూ ఆర్ యూ టు టెల్ మీ?
ఐ మీన్ నాకు ఇక్కడో ఇది ఏదో అంటే సమ్వేర్ ఎలా
వేసుకోకూడదు, అవన్నీ ఎవరికి నాకు చెప్పు, నా ఇష్టం, ఇది నా ఇల్లు.
అంటే ఇది ఓకే, ఇప్పుడు మీదే సిద్ధ, మీరు చెప్పిందే రైట్ అనుకుందాం. మీరు ఇంత చెప్పినా కూడా ఎస్ ఇది మీరు ప్రైవేట్ అబ్సల్యూట్లీ కాదని మీరు అంటున్నారు. ఓకే, ఇన్ దట్ కేస్ వాళ్ళు ఏదైనా ఒక క్లబ్ మెంబర్షిప్ లాగా ఇవ్వాలి కదండి.
వాళ్ళు క్లియర్ గా రూల్స్ పెట్టుకున్నారు సార్, వాళ్ళు ఇప్పుడు మీ ఇంటి మీకు ఎవరితో మీకు ఇష్టం లేదు ఎవరు అంటే ఇల్లు వాళ్ళు మీకు ఇన్సల్టింగ్ గా ఉంది మీరు వెళ్ళారు వాళ్ళ ఇంటికి అంతే. ఇట్ ఇస్ అగైన్ ఇట్ ఈస్ ప్రైవేట్ థింగ్. అది ప్రైవేట్ అనే కాదు, ఓకే లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రైవేట్ ప్రైవేట్ ఈ ప్రాపర్టీ ఈ కొత్త రకమైన మోడర్న్ టాక్ నుంచి బయటకు వచ్చారు కాసేపు. మన టెంపుల్స్ లో దేర్ ఆర్ టెంపుల్స్ బై ద వే వేర్ మెన్ ఆర్ నాట్ అలౌడ్.
ఎక్కడ
అది ఎక్కడ అంటే మెన్ నాట్ అలౌడ్ కూడా చెప్తాను అనమాట.
విన్నాను కానీ
కేరళ కాదు ఇండియాలో ఉన్నాయి మెన్ నాట్ అలౌడ్, ఉమెన్ నాట్ అలౌడ్, మళ్ళీనేమో సర్టెన్ ఏజ్ గ్రూప్స్ నాట్ అలౌడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో ఒక్కొక్క చోట ఒక్కొక్క సెంటిమెంట్ అండి. అది అయ్యప్ప స్వామి టెంపుల్, ఇంకో చోట ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఆల్ ఉమెన్ ఆర్ అలౌడ్ లైక్ ఎనీ అదర్ టెంపుల్. ఆ పర్టికులర్ టెంపుల్ అట్లా పెట్టుకున్నారు వాళ్ళ రూలు. వాళ్ళ సెంటిమెంట్ అది ఏంటంటే ఆయన ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మనకి ఇలాంటివన్నీ. ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి, నార్త్ ఇండియాలో ఆడవాళ్ళు ఎవరు హనుమంతుడి విగ్రహాన్ని ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరు? హనుమంతుడు బ్యాచిలర్ కాబట్టి ఆయన 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 బ్యాచిలర్ గా ఉందామని ఆయన అనుకుంటున్నారు. ఆయన మన వెళ్ళి ముట్టుకుని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఆయన యొక్క దీక్షని, బ్యాచిలర్హుడ్ దీక్షని మనం ఎందుకు ముట్టుకోవాలి అని ఆడవాళ్ళు ముట్టుకోరు. అదేంటంటే అది ఒక నమ్మకము ప్రేమ, భగవంతుడు అనేది మనలో ఒకడు అనే ఒక ఫిలాసఫీ తోటి ఉండే ధర్మం మనది. ఏ లెవెల్లో ధర్మం ఉందంటే మనకి ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో డబ్బులు ఎవరివి? అన్ని వెంకటేశ్వరుడివే అంటారు డబ్బులు. వడ్డీకాసులు వాడు అని పేరు పెట్టుకున్నారు ఆయన డబ్బులు అంటారు, ఆయన డబ్బులు ఆయన తాత అంటారు, ఆయన పేరు మీదే డీమ్యాట్ అకౌంట్ కూడా ఉంది. ఇప్పుడు ఎవడో వచ్చి అదేదో ఒక రాయి, రాయికి ఏంటి డీమ్యాట్ అకౌంట్ ఏంటి, అకౌంట్ ఏంటి, మనిషి ఏంటి, పాలేంటి, పెరుగేంటి అని ఏదో ఒకటి వచ్చి మళ్ళీ రేపు పొద్దున లా పాస్ చేస్తారు. వేర్ విల్ దిస్ ఎండ్?
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉందంటారా?
డీమ్యాట్ అకౌంట్ ఉంది ఆయన పేరు మీద. వీళ్ళు వెళ్ళి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశారంటే కొంతమంది అడిగారు అనమాట, నాకు చాలా స్టాక్స్ ఉన్నాయి ఇవి నేను ఆయనకి హుండీలో వేయాలనుకుంటే ఎలా వేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. మీరు డైరెక్ట్ గా మీ స్టాక్స్ ని ఆయన డీమ్యాట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు.
వావ్, ఓకే.
సో ఇప్పుడు ఈజీ, ఇంకా ఇప్పుడు అది కూడా చేద్దామా? సో అసలు ప్రతి ఒక్క దేవుడు ఇండియాలో 100 బిలియన్ పాపులేషన్, మన ఇండియాలో ఎంత మంది 85% హిందూస్ ఉన్నారు. ప్రతి చోట్ల మనం పూజ అంటే మనది ఒక విగ్రహాన్నే దేవుడు అనుకుని నమ్ముకుంటాం. నీకు నమ్మకం లేదు కాబట్టి ఆ విగ్రహాన్ని రాయి అంటున్నాం. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనే డిస్కషన్ కాదండి మనది. మనుషులు వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ డే టు డే లైఫ్, అది అనాదిగా వస్తున్నవి. వాళ్ళందరూ కలిసి ఒకేసారి ఇదంతా స్టోనే, అసలు మనం ఎన్నాళ్ళు తప్ప ఆలోచించుకునే వాళ్ళంతటి వాళ్ళు అనుకుంటే నువ్వు అప్పుడు మెజారిటీ ఒపీనియన్ ఇలా ఉన్నప్పుడు కాబట్టి ఈ గుళ్ళన్నీ మూసేద్దామనో ఏదో లా పాస్ చేసుకోవచ్చు అప్పుడు అలా అనుకుంటే. తరతరాలుగా వాళ్ళు నమ్ముతూ వచ్చిన ఒక సాంప్రదాయం. నీకు అసలు ఇండియా అనే కంట్రీ కూడా ఎందుకు? ఆ కంట్రీ అసలు ఒక కంట్రీ ఏంటి? అసలు ఆ కంట్రీ యొక్క డెఫినేషన్ కోర్ వాల్యూ ఏంటి?
హిందుత్వము.
మిగతా వాళ్ళ మనది అన్ని మతాలని ఉంటుంది కానీ కోర్ ఏంటి మనది? ఆ దేశంది హిందూ మతం. ఏ కల్చర్ చూసుకున్నా హిందూ కల్చర్. దానికి ఒక యునిక్ కల్చర్ ఉందా? ఆ దేశానికి ఒక యునిక్ కల్చర్ ఉందా? ఆ దేశానికి వేరే దేశానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మీరు డిఫరెన్స్ చెప్పగలుగుతున్నారా? అలాగే మెయిన్ గా మీరు ఏం డిఫరెన్స్ చెప్తారు? కల్చర్ ని తీసి చెప్తారు. కల్చర్ లో పార్ట్స్ ఏమిటి? ఒక గుడి, ఆ గుడిలో ఇలా పూజలు చేయటం, ఒక దేవుడు, దాని చుట్టూరా ఉండే కల్చరల్ యాక్టివిటీస్, ఒక పండగ, పబ్బం, ఇవన్నీ చెప్తారు. ఆ పండగ పబ్బంతో పాటే వచ్చే మన మన ఆచార వ్యవహారాలతో వచ్చింది మన తిని తిండి అన్ని వచ్చాయి. ఇవన్నీ ఒకదానికి మీరు ఒక ఒక పిక్చర్ కింద వేస్తే ఇదంతా ఒక లింక్డ్ థింగ్స్. ఇవన్నీ నువ్వు ఏదో ఒక లింక్ లోకి ఆ లింక్ కట్ చేసేస్తాను అంటున్నావు ఇప్పుడు.
యా ఐ మీన్ నాకు అంటే వాట్ ఐ
ది లిమిట్ దాటిపోయిన సిచ్యువేషన్ ఇది. కోర్ట్స్ హ్యావ్ క్రాస్డ్ దేర్ లిమిట్స్, వాళ్ళ జ్యూరిడిక్షన్ లో లేదు.
మీరు ఎనీవే
వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ప్రీవియస్ చీఫ్ జస్టిస్ కంటే ఆయన పేరేంటి థాకూర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాడు, మేము అన్నిట్లో హైయెస్ట్, మా కాన్స్టిట్యూషన్ తోటి కూడా సంబంధం లేదు, వీ కెన్ కాల్ ఆర్మీ అని చెప్పాడు ఆయన.
అవును ఒక ఆయన అన్నట్టున్నాడు
థాకూర్. ఇదిగో ఇప్పుడు ఈయనకి ముందు రెండు రెండు చీఫ్ జస్టిస్ బిఫోర్ చీఫ్ జస్టిస్
ఇది లేకుండా ఆర్మీని పిలిచగలిగే ఉంది అని అన్నాడు.
ఆర్మీ కమాండ్ అండ్ కంట్రోల్, సుప్రీం కమాండర్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉందా?
ఉంది ఉంది.
ఆ కాన్స్టిట్యూషన్ లో దానికి ఒక రూల్, ఒక రివాజ్ అన్ని ఉన్నాయా మనకి?
అంటే అవసరానికైతే చేయవచ్చు పరిస్థితుల్లో.
క్యాబినెట్ ఒక దేశం మీద వార్ వేసినప్పుడు కూడా సంతకం వార్కి వెళ్లబోయే ముందు పెట్టేది ఎవరు? సుప్రీం కమాండర్, ప్రెసిడెంట్. కోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? కోర్ట్ కెన్ ఓన్లీ, కోర్టు ఏ ఇప్పుడు అమెరికాకే వద్దాం మనం, మనం ఉంటున్న దేశం. వాట్ ఈస్ కోర్ట్? కోర్ట్ కెన్ ఓన్లీ ఇంటర్ప్రెట్ ద లాస్ దట్ ఆర్ ఆల్రెడీ ప్యాస్డ్. ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాటిని నువ్వు పాస్ చేసిన లాస్
మీద డౌట్ వచ్చి ఇది క్లారిటీ లేదంటే ఇస్తాయి అంతే అంటారు.
అది ఆ లాని ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఇంటర్ప్రెట్ చేసి జడ్జ్మెంట్స్ ఇస్తాయి. అందుకని నువ్వంతా నువ్వు చెప్పవు సమోసాలో ఎంత ఉప్పు వేసుకోవాలనేది. నా రుచికి తగ్గట్టుగా నేను వేసుకుంటా ఉప్పు. నేను ఉప్పు తక్కువ తింటాను, నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, నేను తక్కువ వేసుకుంటాను.
కోర్టులు మరి వెళ్ళాయి అన్నారు. ఈ జడ్జిలని ఎట్లా నియమిస్తారు ఏంటి, దీని గురించి మాట్లాడదాం. దీనిపైన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. లెట్స్ టేక్ ఏ బ్రేక్ తీసుకుని మళ్ళీ జడ్జిల గురించి మాట్లాడదాం. యా శ్రోతలకు, వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ ద షో. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. జడ్జి నియామకాలు అన్నవి ఇంకా సుప్రీంకోర్టులో అవి వేరే దేశాల్లో వేరే రకంగా ఉంటాయి, భారతదేశంలో వాళ్ళంతట వాళ్లే చేసుకుంటారని దాని గురించి కొంచెం క్లారిటీ బ్రేక్ తర్వాత మాట్లాడతాం. రమణ గారిని నేను అడుగుతాను ప్రశ్నలు. డోంట్ గో ఎనీవేర్, లిజన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మా పాడ్కాస్ట్లు అన్ని ఇప్పుడు మైండ్ మీడియా వెబ్సైట్ లోనే వస్తున్నాయి. సో మెయిన్ పేజ్ లోనే పాడ్కాస్ట్ చూస్తే మీకు దొరుకుతాయి. బ్రేక్ తర్వాత కలుద్దాం.
ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల October 1, 2018 షో. రమణ గారు స్వాగతం. బ్రేక్ ముందు నేను మీరు ఎట్లా ఎన్ని రకాలుగా చేసినా కూడా మీరు మీ విశ్లేషణలో కోర్టులు ఆలుగడ్డలో సమోసాలో ఆలులో ఎంత ఉప్పు ఉండాలి అని చెప్పారు. ఓకే, పాయింట్ టేకెన్. నౌ ఎవరు ఈ జడ్జిలని నియమిస్తారు భారతదేశంలో? నాకు తెలిసి అమెరికాలో జడ్జిలు కూడా రిటైర్మెంట్ ఏజ్ అన్నది చాలా లేట్, వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ ఉండదు, వాళ్ళు ఎంత వరకు అంటే అంతవరకు పనిచేయొచ్చు. అమెరికా గురించి
మాట్లాడుతున్నా.
ఆయన ఎవరో ఒక ఆయన ఉండేవాడండి, పేర్సడన్ అంటే 90 ఏళ్ల వరకు, 89 ఏళ్ల వరకు పనిచేశాడు ఆయన.
అమెరికాలో రిటైర్మెంట్ అనేది లేదు కదా, లేదు రిటైర్ అవ్వరు, వాళ్ళు ఇష్టమైనప్పుడు వాళ్ళు రిటైర్ అవుతారు, ఈ ఏజ్ కి వెళ్ళిపోవాలి అనేది లేదు ఇక్కడ.
ఒక్క నిమిషం అండి. సుప్రీం ఆయన పెద్ద ఆయన రైన్ హార్ట్ కదా
అనుకుంటాను,
సుప్రీంకోర్టు రైన్ హార్ట్.
యా ఇక్కడ వాళ్ళకి ఓపిక ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేయాలనుకున్నవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళు ఉండొచ్చు. ఈవెన్ సుప్రీంకోర్టు ఏముందండి, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంతే కదా వాళ్ళు.
సర్క్యూట్ జడ్జ్ ఆయన కాదండి, యుఎస్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఆయన. ఈయన చాలా ఫేమస్, ముసలాయన ఇంకా వస్తూనే ఉండేవాడు. ఐ థింక్ మొన్న ఫైనల్లీ ఆయన రిటైర్ అవ్వటము ఏదో జరిగింది అది. బట్ ఇక్కడ యుఎస్ లో ఏంటంటే ప్రతిసారి వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఎవరైతే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో వస్తున్నప్పుడు వాళ్ళు నియమిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోనియా సోటోమేయర్ యునైటెడ్ స్టేట్స్ లో, ఆమెను జార్జ్ బుష్ నియమించాడు. అలాగే అలీటో, సామ్యూల్ అలీటోని, తర్వాత జాన్ రాబర్ట్స్ ని కూడా. భారతదేశంలో ఎవరు నియమిస్తారు?
వెరీ గుడ్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది. గవర్నమెంట్ ఇస్ సుప్రీం అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అన్నమాట. సో గవర్నమెంట్ ఇస్ సుప్రీం అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఏ పార్లమెంట్, విచ్ ఇస్ దాన్ని ఇక్కడ ఏమంటారు, కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ లో ఒకటి హౌజ్, ఒకటి సెనేట్, అండ్ దెన్ ప్రెసిడెంట్. వీళ్ళు గవర్నెన్స్ లో ఉండే త్రీ వింగ్స్ ఇక్కడ అన్నమాట. ఎనీథింగ్ హ్యాస్ టు హ్యాపన్ బిట్వీన్ దీస్ త్రీ అన్నమాట. దీస్ ఎందుకని అలా చేసిందంటే, డెమోక్రసీ అన్నారు. అంటే ఏంటి, జనాలు రన్ చేయాలి, పాపులేషన్ విల్ రన్ చేయాలి. పాపులేషన్ విల్ రన్ చేయాలంటే ఏంటి, పాపులేషన్ ఎలక్షన్స్ ఈజ్ దేర్ థింగ్. ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు ఎవరు? ప్రెసిడెంట్. ఎలక్షన్ లో గెలిచే వాళ్ళు ఎవరు? కాంగ్రెస్, సెనేట్. సో పవర్ ఆఫ్ ద కంట్రీ, ఈ కంట్రీ ఏ రూల్ మార్చాలన్నా, కంట్రీలో ఏం చేయాలన్నా, ఏ అపాయింట్మెంట్ చేయాలన్నా, అల్టిమేట్లీ ఈ మూడు టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్సే చెయ్యాలి. కానీ ఈ మూడిట్లో ఏది చేస్తున్నాను, ఏది చెయ్యట్లేదు, అదైనా కాన్ఫ్లిక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి, అది సాల్వ్ చేయడానికి వీళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళే, వీళ్ళు ఎక్స్పర్ట్స్ కింద అపాయింట్ చేసిన వాళ్లే వేరియస్ పదవుల్లో ఉంటారు. ఒకటి అటార్నీ జనరల్ అని, ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని. అక్కడికి కూడా తేలకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి కాన్స్టిట్యూషన్ ని ఇది కరెక్టా అది కరెక్టా అని వాళ్ళు చెప్తారు. కానీ అపాయింట్మెంట్, హూ అపాయింట్ సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు అవని, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అవని, అల్టిమేట్లీ దానికి ఇండైరెక్ట్ గా పీపుల్స్ విల్, జనాలు, మన ప్రజలు మాత్రమే, ప్రజలతోటి డైరెక్ట్ సంబంధం ఉండాలి. ప్రజలతోటి ఇండైరెక్ట్ అవని, డైరెక్ట్ అవని, ప్రజలు చేసే పనితో సంబంధం ఉండాలి. సో ఇక్కడ ప్రజలు ప్రెసిడెంట్ ని, ప్రజలు కాంగ్రెస్ ని, ప్రజలు సెనేట్ ని ఎన్నుకుంటున్నారు. వాళ్లే అందుకని సుప్రీంకోర్టు జస్టిసెస్ ని ఎన్నుకుంటారు. ఇంకేదాన్ని, ఎనీ అపాయింట్మెంట్, దెర్ ఇస్ నో అపాయింట్మెంట్ దట్ హ్యాపెన్స్ వితౌట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ హ్యాండ్. అది ఇక్కడ ఫిలాసఫీ బిహైండ్ ఆ అపాయింట్మెంట్ కి.
ఓకే, మరి భారతదేశంలో,
భారతదేశంలో ఏం జరిగిందంటే, ఇన్ ఏ వే అది
అంటే వాళ్ళది వాళ్ళేనా ఇప్పుడు, అంటే ఏ
వాళ్ళది వాళ్లే, అది ఏం చేశారంటే, ఇది ఒక బ్రిటిష్ సిస్టమ్ నుంచి ఇవాల్వ్ అయిందండి. అది బ్రిటిష్, బ్రిటన్ వాళ్ళ, బ్రిటన్ లో ఎలా ఉంటుందో మన దేశంలో కూడా అలానే అయింది అనమాట. ఆ కోర్ట్ సిస్టమ్ అనేది ఏంటంటే, వాళ్ళది ఓన్ ఒక కొలీజియం అని ఒకటి తయారు చేసుకుని అనమాట, ఆ కాలేజ్ అనమాట వాళ్ళదే. అందులో ఉండే వాళ్ళు జడ్జెస్ ని వాళ్లే సెలెక్ట్ చేస్తారు అనమాట.
అంటే సెలెక్ట్ చేయడానికి ఎవరిది, వాట్ ఈస్ దేర్, అంటే
వాళ్ళు ఏం చేసుకున్నారంటే, వాళ్ళకి దేర్ ఇస్ నో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఫర్ దెమ్. వాళ్ళని ఎవరు ఒక చిన్న, మరి అంతలో అనను చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవని, ఒక చిన్న చెక్ అండ్ బ్యాలెన్స్ అయితే ఉంది అనమాట. కాకపోతే వాళ్ళ అపాయింట్మెంట్స్ ఎలా వెళ్తాయంటే, ఒక కమిటీ లాగా, కొలీజియం అంటే ఒక కమిటీ అనమాట, ఒక కమిటీ లాగా తయారవుతుంది. ఆ కమిటీలో వేరియస్ జస్టిసెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, ఐ థింక్ సమ్ హై కోర్ట్స్, అలా, నాట్ బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ అంటే ఇంకా పెద్దది, అది ఎవ్రీ లాయర్ కెన్ బి పార్ట్ ఆఫ్ ఎ బార్ అనమాట. సో అలాంటిది ఒక ఒక ఎలైట్ క్లబ్ ఆఫ్ జడ్జెస్ తోటి ఒక కొలీజియం అని పెట్టుకున్నారు. దానికి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, ఇదిగో వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, ఇట్లా అపాయింట్మెంట్ ఉండాలి, ఈ నలుగురు కలిపి ఒప్పుకుంటేనే ఇంకో పర్సన్ రావచ్చు లోపలికి, వీళ్ళందరూ కలిసి, ఇంటర్నల్ ఎన్నికలు ఏవో ఉంటాయి వాళ్ళకి అంతే అనమాట. అంతకు మించి దానిలో పెద్దగా పాపులర్ నేషనల్ లెవెల్లో ఒక విల్ ఆఫ్ ద పీపుల్, విల్ ఆఫ్ ద మెజారిటీ అలాంటివి ఏమీ లేవు దానికి.
మరి ఆ రకంగా పోతే ప్రతి మచ్ మనకి
ఒక్కటి ఉంది, ఒక్క చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఏంటంటే ఈ కొలీజియం ఏమంటే ఇదిగో ఈ జస్టిస్ ని మేము జడ్జి కింద వేద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళు గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు అనమాట. గవర్నమెంట్ ఏంటంటే ఇతన్ని నీవద్దు అతనిని తీసుకో అని గవర్నమెంట్ కి చెప్పే హక్కు లేదు. 100 బిలియన్ పాపులేషన్ ఎన్నుకునే గవర్నమెంట్ కి ఇతను కాదు అతన్ని
తీసుకుంటారా
కాతే ఇతనిని నాకు అక్కర్లేదు అని ఆపచ్చు అనమాట. ఇతన్ని చేయడానికి వీలు లేదు అనమాట ఆపచ్చు. రిజెక్షన్ ఉంది, ప్రజెంట్ చేసిన ప్రతి జడ్జిని రిజెక్ట్ చేయొచ్చు. కాతే ఏమవుతుందంటే వీళ్ళు జడ్జిని రిజెక్ట్ చేసినప్పుడల్లా ఆ ప్లేస్ వేకెంట్ గా ఉంచుతారు. ఇప్పుడు ఈగో క్లాష్ వచ్చింది అనుకోండి, నేను చెప్పిన జడ్జినే తీసుకోవాలి అని కొలీజియం అనుకుంది, నువ్వు చెప్పిన జడ్జిని మటుకు నేను తీసుకోను అని గవర్నమెంట్ అనుకుందా. వీళ్ళిద్దరు అట్లా క్లాష్ అవుతున్నారనుకో, ఎన్నాళ్ళైనా కూడా ఆ వేకెన్సీలు ఫిల్ అవ్వవు. దానివల్ల ఏమిటంటే ఈ రీజన్స్ వల్ల మేము జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నాము అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ చీఫ్ జస్టిస్ థాకూర్ అదే జరిగింది. ఆయనకి గవర్నమెంట్ తోటి పడలేదు, ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఆయన అంటే పడలేదు. ఆయన రోజుకు ఒక జడ్జిని పంపించేవాడు. రోజు అంటే నేను ఊరికే అంటున్నాను, రోజని రోజు కాదు, నిజంగా రోజని కాదు. ఆయన కొత్త జడ్జిని అపాయింట్ చేయమంటే గవర్నమెంట్ ను అని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది అన్నమాట. సో విచ్ ఈస్ నాట్ వెరీ హెల్దీ మన దేశంలో ఉన్న జడ్జెస్ ని అపాయింట్మెంట్ అనేది నాట్ హెల్దీ. అది ఒకటి పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది జడ్జెస్ ని ఇంటెంట్ ఆఫ్ ద ఒరిజినల్ ఇంటెంట్ ఉంటుంది చూసారా, అసలు ఇలా ఎందుకు పెట్టారు అనే దాన్ని దాటిపోయారు ఈ జడ్జెస్ అని వాళ్ళందరూ అనమాట. ఇలా వీళ్ళు చేతిలోకి తీసేసుకుని ఈ ఇన్స్టిట్యూషన్ అబౌవ్ ఇండియా, అబౌవ్ పీపుల్స్ విల్, అందరికంటే అబౌవ్, మేమే రాజులము, మా తర్వాత ఎవరైనా అని అంటారు అని మొదట్లో మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఊహించలేదు. గుడ్ ఫెయిత్ అంటారు, గుడ్ ఫెయిత్ అంటారు చూసారా, గుడ్ ఫెయిత్ తోటి ఉన్న రూల్స్ ని ఉన్నది వదిలేశారు. వాళ్ళు ఊహించలేదు ఏదో ఒక రోజు సుప్రీంకోర్టు వచ్చి ఆర్మీ నేనే పంపించేయగలను.
వెరీ సింపుల్ ప్రశ్న మీకు, రాజ్యాంగానికి అంటే ప్రతి మచ్ ఎవరైనా కూడా రాజ్యాంగానికి బద్దులయ్యే ఉండాలి కదా. రాజ్యాంగాన్ని మించి వీళ్ళు అట్లా వీఆర్ బియాండ్ రాజ్యాంగం అని అనొచ్చా?
ఇప్పుడు అంతే కదా జరుగుతోంది.
దట్ మీన్స్
వాళ్ళు ఒరిజినల్ ఏంటంటే లెటర్ అండ్ స్పిరిట్ అని కొన్ని ఉంటాయి, కొన్నేమో రిటర్న్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. లెటర్ అండ్ స్పిరిట్ ప్రకారం వదిలేసి అన్రిటర్న్ గా ఉంచిన వాటిల్ని ఎక్స్ప్లాయిట్ చేయటాన్ని ఏమంటారు? ఇప్పుడు అంతే జరుగుతోంది దేశంలో. వాళ్ళు ఇందేను మీరు ఇప్పుడు నేను యాక్చువల్లీ కంప్యూటర్ ముందు ఉన్నాను అన్నమాట, నేను ఒక చిన్నది చదివి వినిపిస్తాను అన్నమాట. అది ఇప్పుడు ఏంటంటే దేని గురించి చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఇండియాలో చీఫ్ జస్టిస్ ఇవాళ లాస్ట్ డే, ఆయన కరెంట్ చీఫ్ జస్టిస్
దీపక్ మిశ్రా
గారు లాస్ట్ డే. ఆ తర్వాత కొత్త ఆయన పేరు ఏంటంటే గగోయి అని, ఆయన నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అవుతున్నారు. అనుకోకుండా మనం ఇవాళ మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ టైంలోనే ఇండియాలో కూడా ఇవాళ్లే ఒక చీఫ్ జస్టిస్ ప్లేస్ నుంచి ఇంకో చీఫ్ జస్టిస్ కు వెళ్ళింది అనమాట. సరే అది వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనకి ఫేర్వెల్ మీటింగ్ జరిగినప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ అన్న వాక్యలు ఇవి, నేను ఇంగ్లీష్ లో అన్నాడు, ఇంగ్లీష్ లోనే చదువుతున్నాను చూడండి. ఇది ఇందాకటి నుంచి నేను ఇవేవి చదవకుండా మీతో చెప్తున్నాను. మన అయ్యప్ప స్వామి జడ్జిమెంట్ మాట్లాడినప్పుడు ఈయన ఏమన్నారు, ఉన్నది ఉన్నట్టు చదివి వినిపిస్తాను మీకు. వాట్ వీ షుడ్ వేర్, వాట్ వీ షుడ్ ఈట్, వాట్ వీ షుడ్ సే, రీడ్, అండ్ థింక్ కూడా చూడండి, థింక్. దీస్ ఆర్ నో లాంగర్ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్స్. అంటే ఏంటంటే పర్సనల్ లైఫ్స్ లో వ్యక్తిగత జీవితంలో మనం ఏమి బట్టలు వేసుకుంటున్నాము, ఏమి తింటున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఏమి చదువుతున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, అంటే మన బుర్రలో కూడా దూరిపోతారన్నమాట వీళ్ళు. ఏమి ఆలోచిస్తున్నాము,
ఏమన్నాడు అదే, అది వాళ్ళ అంటే వాళ్ళు చెప్తారట,
వాటిలన్నిట్లో కూడా వీళ్ళు చేతులు పెట్టచ్చుట. ఇక నుంచి ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లోట మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఏమి చదువుకుంటున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, ఇవన్నీ ఇంకా చిన్న విషయాలు కాదు. అవి ఇన్సిగ్నిఫికెంట్ కూడా కాదు పర్సనల్ లైఫ్స్ లో. అంటే ఏంటి అసలు వీళ్ళ వీళ్ళ జ్యూరిడిక్షన్ ఏమిటి? దే హ్యావ్ నౌ దే హ్యావ్ రిటన్ దెమ్సెల్స్, వాళ్ళంతా వాళ్ళు రాసేసుకున్నారు. మనకి లిమిట్స్ లేవు, మనం ఎక్కడైనా చేతులు పెట్టచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. అది ఏముంది రేపు పొద్దున అనొచ్చు, ఇదిగో ఈ పార్ట్ ఆఫ్ ద భారతదేశం ఉంది, అసలు ఇది భారతదేశం కాదు, దీన్ని తిరిగి ఇచ్చేసేయండి అనొచ్చు ఎవరికో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా చేశారు కూడా మన ఈ సుప్రీంకోర్టు. ఏ దేశంలోనూ అలాంటివి చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ థీన్ బీగా కారిడార్ అని ఒకటి ఉంది బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి మధ్యలో, అది అది బంగ్లాదేశ్కి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు పాస్ చేసింది పివి నరసింహారావు గారు గవర్నమెంట్ టైంలో. ఏ ప్రపంచంలో ఏ కోర్టు చేయదు. ఒక దేశానికి ఆ దేశంలో ఉండే భూభాగాన్ని వేరే దేశానికి ఇచ్చేయి అని కోర్టు చెప్పదు. అది దానికి రెఫరెండమ్స్ జరుగుతాయి, ఆ లోకల్ ప్రజలను అడుగుతారు, వాళ్ళందరి మనోభావాలు కనుక్కుంటారు. అదేది కాకపోయినా ఒక ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ తీసుకుంటుంది అట్లాంటి డెసిషన్స్. అది కోర్టులు తీసుకో. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే కోర్టు ఈ దేశంలో ఉండే ఈ భూభాగాన్ని వేరే దేశానికి ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? అది అసలు ఈ లిమిట్ ఎక్కడుంటుంది? ఇంకా కాన్స్టిట్యూషన్, ఒక నేషనల్ బార్డర్, ఒక దేశం అంటే ఏమిటంటే డిఫైన్ చేయండి. ఆ డెఫినేషన్స్ అన్ని ఇటుకి ప్రతిదానికి ప్రతి దేశంలో ఒక రూలింగ్ ఉంటుంది కదా, ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థ ఏమిటి? కొన్ని చోట్ల ఇప్పుడు చైనా తీసుకుందా, డెమోక్రసీ లేదు అంటే ఏంటి? అప్పటికీ దానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక పాలిట్ బ్యూరో అని, వాళ్లే రూలర్స్ అని, వాళ్లే లాస్ పాస్ చేస్తారా, దానికి ఒక వ్యవస్థ. సరే చైనా వద్దు, ఉత్త రాజరికం తీసుకుందాం. రాజరికం తీసుకున్నా కూడా ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక రాజు ఉంటాడు, రాజుకి సుప్రీం పవర్ ఉంటుంది. రాజు చుట్టూరా ఉండే వాళ్ళు ఏమనుకుంటే అవి జరుగుతాయి ఆ దేశంలో, వాళ్ళు తీసుకుంటారు డెసిషన్ మేకింగ్.
ఏంటి అంటే సిస్టమ్ ఇస్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్.
సిస్టమ్ ని బీట్ చేసుకుంటూ వీళ్ళు చేతిలోకి, దే ఆర్ స్టీలింగ్ ద సిస్టమ్. నా లెక్కలో ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాలో పవర్ఫుల్ ఏంటంటే ప్రజలు వెన్నుకున్న ప్రభుత్వమే పవర్ఫుల్. అట్లాంటి ప్రభుత్వంలో ఉండే ఇన్స్టెబిలిటీని లేకుండా ఉండటం కోసం ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ని కూడా పెట్టుకున్నాం మనం. ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ హెడ్. ఆ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు ఎన్నుకుంటున్నారు? ప్రజలు ఎన్నుకున్న ఈ మనుషులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ని ఎన్నుకుంటున్నారు. ఇండైరెక్ట్లీ ప్రెసిడెంట్ ని కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారు, డైరెక్ట్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. ప్రభుత్వము ప్రజలకి ఈ ప్రభుత్వానికి ఇచ్చింది ఏంటి? ఒక కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఇచ్చారు రాజ్యాంగం.
సో
ఈ రాజ్యాంగంలో ఉన్నది కాదు నా ఇష్టం అని చెప్పి చేసేది ఆర్గనైజేషన్ ఏమిటి? కోర్టులు.
అంటే వీళ్ళకి రాజ్యాంగ అతీతంగా అంటే వాళ్ళు ఒక భగవంతుడి పాత్ర పోషిస్తున్నట.
వాళ్ళు భగవంతుడు అనండి, నా లెక్కలో వాళ్ళు పైరేట్స్, దొంగలు. దే ఆర్ పైరేట్స్ ఆఫ్ ద కంట్రీ, అడ్మినిస్ట్రేషన్ యొక్క పైరేట్స్ అయిపోయారు వాళ్ళు. ఈ క్లియర్ గా ఇప్పుడు నేను మళ్ళీ చదివి వినిపిస్తాను. వాట్ వీ షుడ్ వేర్, వాట్ షుడ్ వి ఈట్, వాట్ వీ షుడ్ సే, రీడ్ అండ్ థింక్. దీస్ ఆర్ నో లాంగర్ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగతంగా నేను ఏం బట్టలు వేసుకుంటున్నానో అది ఇన్సిగ్నిఫికెంట్ కాదు అని ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న మాట ఇది. నేను ఏం చదువుకుంటున్నాను అనేది కూడా ఇన్సిగ్నిఫికెంట్ కాదట, నేను ఏం ఆలోచిస్తున్నాను అనేది కూడా ఇన్సిగ్నిఫికెంట్ కాదట. ఎక్కడ ఆగుతుంది ఇది ఇంకా ఈ వ్యవస్థ? భారతదేశం నిజమైన క్రైసిస్ లో ఉంది కరెంట్ గా చెప్పాలంటే.
మరి
పనికి రాదు, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ పనికి రాదు, వీళ్ళెవరో వాళ్ళంతా వాళ్లే ఎన్నుకుంటారట వాళ్ళకి. మళ్ళీ వాళ్ళని ఎన్నుకోవటానికి ప్రజలు పనికిరారు, గవర్నమెంట్ పనికిరాదు, వాళ్ళంతా వాళ్లే ఎన్నుకుంటారట. వాళ్ళ దగ్గర ఒక క్లబ్ ఉందిట, దాని పేరు కొలీజియంట, వాళ్లే అపాయింట్ చేసేసుకుంటారట.
నిజంగా మీరు అట్లా అంటే అదంటే రాజ్యాంగ తీత శక్తి లాగా అయిపోయింది మరి ఆ రకంగా మీరు.
అంతే అది ఒరిజినల్ గా వాళ్లలో ఏంటంటే ప్రతిదీ రాయలేరు. అప్పుడు రాజ్యాంగాన్ని రాసినప్పుడు కొన్నిటిని ఇన్ ఫెయిత్ అని వదిలేసి ఉన్నాయి. అలాంటి వాటిలో కోర్ట్ సిస్టమ్ ఒకటి. వాళ్ళు ఊహించుకోలేదు అప్పుడు. ఇట్లా 2018 వస్తుంది, అప్పుడు ఈ నల్లకోట్లు వేసుకునే వాళ్ళందరూ ఇలా దీన్ని వక్రీకృతంగా చేసి రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళి మేమే రాజ్యాంగం అంటే మేమే ఎక్కువ అని అనేవాళ్ళు పుట్టి అలా తయారవుతుంది అని వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళని రెస్ట్రెయిన్ చేయగలిగే శక్తులు కూడా ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ మనకి లేవు.
సో దీనికి వీరు కూడా ఫైనల్లీ చెప్పండి, లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఐ మీన్ లాంగ్, వెరీ వెరీ లాంగ్ డిస్కషన్, చాలా లాంగ్. బట్ దీనికి సొల్యూషన్ అంటే రాజ్యాంగం, రాజ్యాంగం ద్వారా ఏమైనా మార్చు. సో ఇది ఎట్లా అంటే మేము రాజ్యాంగానికి అతీతులం,
మీరు
వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముఫాల, October 1, 2018 రికార్డింగ్. వి విల్ బి రైట్ బ్యాక్. మీరు వింటున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. బ్రేక్ తర్వాత కలుద్దాం.
The voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్రమణ ముప్పాల, వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. October 1, 2018 షో. రమణ గారు స్వాగతం. సో తిరిగి స్వాగతం. బ్రేక్ ముందు నేను అన్నాను, మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద షోలో ఉన్నాము. ఒకటి దీనికి విరుగుడు ఏంది చెప్పండి, ఈ చీఫ్ జస్టిస్లని జడ్జిలని వాళ్ళని వాళ్ళే నియమించుకునే దానికి. రెండవది ఈ మధ్య ఇష్టం ఉన్నట్టు మర్డర్లు ఇవి అవుతున్నాయండి మన ఆంధ్ర రాష్ట్రాల్లో, దాని గురించి కూడా అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అన్నది.
సరేనండి, ముందు మనం ఈ జడ్జిల టాపిక్ ని క్లోజ్ చేద్దాము అన్నమాట. దీనికి విరుగుడు ఏంటంటే విరుగుడు లేదండి, అన్ఫార్చునేట్లీ ఇది ఒక పెద్ద సంక్షోభం భారతదేశానికి. ఇంతటి పెద్ద సంక్షోభాన్ని ప్రజలు అసలు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ భారతదేశం మీద ఒక పెద్ద యుద్ధం జరిగిన అది కూడా దీనికంటే చిన్న సంక్షోభమే. ఇది చాలా పెద్ద సంక్షోభం ఇది అన్నమాట. కోర్టులు జడ్జిలు అనేవాళ్ళు రాజ్యాంగంతో మాకేం పని లేదు, మేమే వాటి కంటే ఎక్కువ, మేమేం చెప్తే అదే. అంటే బేసికల్లీ వాళ్ళు ఏం చేశారంటే నేనే రాజుని అనేశారు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ మీరంతా అల్లటప్ప మీరు వేస్ట్, నేనే రాజుని అని చెప్పేసుకుంటున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా అన్నమాట. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఈ జడ్జిల్ని ఈ కొలీజియం ద్వారా కాకుండా పకడ్బందీగా ఒక గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ తోటి వాళ్ళని అపాయింట్ చేయడానికి అని చెప్పి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని ప్రీవియస్ గవర్నమెంట్ ప్రాస్ చేసింది. అంటే రాజ్యాంగ సవరణ అన్నమాట. ఆ సవరణలో పాస్ చేసినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ అప్పటి అపోజిషన్ బీజేపీ కూడా కలిసి పాస్ చేశారు. అది చాలా విధాలుగా చూసుకుంటే మంచిదే అది అన్నమాట, అందులో ఉన్నది అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారు కోర్టు వాళ్ళు, దాని మీద 9 మెంబర్ బెంచ్ అన్నమాట ఒకటి వేసి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నే నాట్ వ్యాలిడ్ అని చెప్పి పాస్ చేసేసుకున్నారు వాళ్ళకి వాళ్లే. మాకు మమ్మల్ని మీరెవరు అపాయింట్మెంట్ చేయడానికి, కాన్స్టిట్యూషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ తోటి మాకేంటి సంబంధం? మేము, మా క్లబ్, మా కొలీజియం, మా ఇష్టం. కాన్స్టిట్యూషన్ తోటి మాకేం సంబంధం ఉంది అని చెప్పేశారు అంతే ప్రపంచానికి అన్నమాట. అంటే వాళ్ళకి వాళ్ళు మేమే రాజులు అనేసి ఇంకో రకంగా కూడా చెప్పడం అయిపోయింది. ప్రజలు ఇండియన్ సిస్టమ్ కింద తయారు చేసేసి వాళ్ళు ఒక అష్టదిగ్బంధనంలోకి తీసుకెళ్లిపోయారు దేశాన్ని. దాన్ని ఎవరు గమనించట్లేదు. ఇది చాలా పెద్ద క్రైసిస్ దేశానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిలన్నింటిలో. సరే, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. విరుగుడు ఏమిటి అన్నారు కదా, బై లా దీనికి అసలు విరుగుడు లేదు. వాళ్లలో వాళ్ళకి కొంతమంది నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉంటారే. నేను ఇప్పటికీ భారతీయుడినే, జస్టిస్ అయితే అవ్వచ్చు, కానీ ఒక్కసారి నేను మనసు మార్చుకుని ఆలోచించుకుని సవ్యమైన రీతిలో తయారు చేస్తాను ఈ కోర్ట్స్ ని అని వాళ్లలో వాళ్ళు ఎవరైనా రిఫార్మ్ కి దిగి వచ్చి కొలీజియం ని తీసేసి దానికి వేరే ప్రొసీజర్స్ ని యాక్సెప్ట్ చేసి మన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ రెడ్ లైన్స్ క్రాస్ కాకుండా ఒక సర్కిల్ గీయాలి వాళ్ళకి వాళ్ళు. మన సర్కిల్ ఏమిటి? దేశం యొక్క లాస్, దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ వివరంగా దాన్ని వాడుతూ జడ్జిమెంట్లు ఇవ్వాలి. మనదంతే మన ఉద్యోగం. అంతేకాని సమోసాలో ఉప్పు ఎంత వెయ్యాలి, గుళ్ళో ఆడవాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇవన్నీ అన్నెసెసరీ వాటిలో వాళ్ళ చేతులు పెట్టకుండా వాళ్ళ పరిధిలోకి వాళ్ళు వెళ్ళేటట్టు వాళ్ళకి కాస్త భగవంతుడు ఏమైనా బుద్ధి ఇచ్చి ఆ బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా పైకి వస్తే, వాళ్ళ సోకాళ్ళు వాళ్ళ కొలీజియంలోనే ఎవరైనా బుద్ధి ఉన్నవాళ్ళు వస్తే బాగుపడుతుంది. లేకపోతే ఇది దేశానికి అరిష్టం మాత్రమే. ప్రస్తుతం దీనికి సొల్యూషన్ లేదు.
సో నౌ కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ పార్ట్, ఆంధ్ర తెలంగాణలో ప్రేమలు, ప్రేమించుకోవడాలు, నరుక్కోవడాలు ఎక్కువైతున్నాయి. ఇలాంటి నరుక్కోవటాలు తర్వాత వాట్సాప్లలో దాన్ని చూపించి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ పేరున్న న్యూస్ పేపర్లు కూడా ఈ మధ్య నేను చూస్తున్నాను, ఇట్లాంటి చంపినటువంటి వాటిని వీడియోలన్నీ వాళ్ళ మెయిన్ సైట్ లో పెడుతున్నారండి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, అంటే వేర్ ఆర్ వి, ఎక్కడ ఎటు వెళ్తుంది ఇది? ఇది టీఆర్పీ కోసం లేకపోతే పాపులారిటీ కోసం వీళ్ళు ఎంతకన్నా తెగిస్తారా, లేక అంటే సడన్ గా పిచ్చెక్కిందా జనాలకి?
ఏముందండి, అగైన్ ఇవాళ ఎక్కువగా మనం జుడిషియరీ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఆ రిఫరెన్స్ తోటే చెప్తాను. యథారాజా తథా ప్రజ. జుడిషియరీ న్యాయ వ్యవస్థ కదా. మీరు పురాణాల్లోకి వెళ్ళండి, పురాణాల్లోంచి బయటికి రండి, లేచుల కింద మాట్లాడండి, నాస్తికుల గురించి లాగా మాట్లాడండి, ఏదైనా అవ్వండి, ప్రతిదానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైపోయిందంటే దేశంలో కుప్పకూలిపోయింది. అది లేదు. నేమ్ సేక్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి కానీ వాళ్ళు చేస్తుందంతా రాంగ్ అన్నమాట. సో న్యాయ వ్యవస్థ కూలిపోయింది. గవర్నమెంట్ లని నేను ఈ ఒక్క విషయంలో నేను పొలిటికల్ గవర్నమెంట్ తిట్టదలుచుకోలేదు. వాళ్ళ చేతుల్ని కట్టేశారు. కట్టకుండానే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళ చేతులు కట్టేశాం. వాళ్ళు ఏ పని చేయలేరు. ఏదైనా లా పాస్ చేస్తే ఇలా కుదరదు అంటావు. సో ఏ పని చేయనివ్వకుండా ఉన్న తరుణంలో న్యాయ వ్యవస్థలో ఉండే న్యాయాధీశులు ఎలా వాల్యూస్ దిగజారిపోయినాయో, అక్కడ వాల్యూస్ దిగజారిపోతేనే ఇదంతా జరిగింది. ప్రజానీకంలో కూడా మరి వాల్యూస్ పడిపోయినాయి. ఆ వాల్యూస్ ని అప్హోల్డ్ చేయాల్సిన వాళ్లే దిగజారిపోయిన తర్వాత ప్రజానీకానికి ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాల్యూస్ చెప్పగలిగే నాదుడు ఎక్కడున్నాడు? ఎవరు లేరు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిగ్గా చెప్పగలిగే తల్లిదండ్రులే సరిగ్గా చెప్పలేకపోతున్నారు. లా కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఇవి దిగజారిపోయిన వాల్యూస్ నుంచి అవుతున్న విశేషాలండి. లేకపోతే ఏంటంటే 10th class 9th class సినిమాలు ఎప్పుడు ఉన్నవే. నా చిన్నప్పుడు సినిమా ఉంది, మీ చిన్నప్పుడు, మన చిన్నప్పుడు ఉంది, ఇప్పుడు పిల్లల తప్పుడు. ఏం సినిమాలు ఏం మారిపోయినాయి? సినిమాల వల్ల ఏం లేదు. సినిమాలో ఎప్పుడు హీరో హీరోయిన్ ఉంటుంది, వాళ్ళు ప్రేమించుకుంటారు, ఏడుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. సినిమాల వల్ల ఎందుకు అవుతుందండి? ఎప్పుడు ఉన్న సినిమాలే. ఇది కేవలం సొసైటీలో విలువలు దిగజారిపోయిన తర్వాత. ఇలా దిగజారిపోకూడదు. ఇది మనది, మన సాంప్రదాయము మన విలువలు. నువ్వు చదువుకుంటున్న రోజుల్లో నీకు ప్రేమ ఏంటమ్మా? ప్రేమించుకోవటానికి, పెళ్లి చేసుకోవటానికి, ఎంజాయ్ చేయడానికి నీకు వేరే టైం ఉంది. ప్రస్తుతం నువ్వు చదువుకోవాలి. అయినా నీ చదువు ఏంటి? నువ్వు 10th క్లాస్ అమ్మాయి, 9th 9th తరగతి అబ్బాయి. మీకు ఇప్పుడు ప్రేమ ఏంటి? ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా అని చెప్పి ప్రేమించేసుకుని బయట వాడు వీడు ప్రేమించడం, నీ చచ్చిపోవటానికి. నీ వయసు ఎంత? నువ్వు 10th పాస్ అవ్వాలి, రేపు ఏదో ఉద్యోగం చేసుకోవాలి, కూడి తినగలగాలి. నీ ఎంత నువ్వు అప్పుడు ప్రేమ? ఇవన్నీ నీ ప్రయారిటీస్ ఏమిటి? ఎప్పుడు చేయాలి ఇవన్నీ? ఏంటంటే ఒక పద్ధతిగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మన కోర్టు ఏమని పాస్ చేసింది? మన వన్ ఆఫ్ ద కోర్టు లాస్ ఏమని చెప్పింది? అడల్టరీ క్రైమ్ కాదు. అంటే ఏంటి, మీరందరు మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ఐ మీన్ యు ఆర్ అవి అడల్టరీని క్రైమ్ కాదు అని చెప్పకూడదు. వాళ్ళు ఎందుకు ఆ లా పెట్టారంటే ఒక హ్యాండిల్ గవర్నమెంట్ కి. ఎప్పుడైనా వాళ్ళు ఏంటంటే చూసి చూడనట్టుగానే వెళ్తాయి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. పెచ్చు మీరు పోతాయి అంటే ఏంటి, కంట్రోల్ చేయలేము, వాళ్ళిద్దరు కొట్టుకుని మర్డర్ దాకా వెళ్ళింది అనుకోండి, అలాంటివి ఏవైనా జరుగుతున్నాయి అనుకోండి, కొట్లాటలు, అప్పుడు ఈ లాని తీసి ఉపయోగించుకోవటానికి ఉంచిన కొన్ని హ్యాండిల్స్ అనమాట ఇవన్నీ. అవేమీ లేదు. ఇప్పుడు అదేమి, ఇప్పుడు పోలీస్ వాడు వీడింట్లో పెళ్ళాము ఇంకోటి ఇంట్లో మొగుడుతోటి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ తప్పులేదు. అకార్డింగ్ టు కోర్ట్ యూ కెనాట్ మేక్ ఇట్ క్రిమినల్ కేసు. నా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వెళ్ళిపోవచ్చు. మన న్యాయ వ్యవస్థ కూలిపోయింది. నేను ఇందాక మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, ఒక మేజర్ క్రైసిస్ లో వెళ్తోంది భారతదేశం. దానికి ఒకటే రీజన్ నా లెక్కలో, న్యాయ వ్యవస్థ కూలిపోవటమే రీజన్.
అటు చేసి ఈ షో అంతా న్యాయ వ్యవస్థ పైన వెళ్ళారు. ఓకే, ఐ మీన్ హోప్ఫుల్లీ ఇంకొక దశాబ్ద కాలంలో క్లీన్ అవుతుందని అనుకుందాం. మనం ఆల్మోస్ట్ వీఆర్ ఎండ్ ఆఫ్ ద టైమ్ అండి, 1 అవర్. ధన్యవాదాలు. సో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అండ్ ఐ సిన్సియర్లీ హోప్ దట్ మీరు చెప్పినట్టు ఈ న్యాయ వ్యవస్థ, జడ్జులు, బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయినప్పుడు వదిలేసినటువంటి చెత్త ఇది కొంచెం క్లీన్ అవుద్దని అనుకుంటున్నాను.
క్లీన్ ఇంటర్నల్ గా అవ్వాల్సిందేనండి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ 2/3 మెజారిటీ తోటి పాస్ చేసింది కూడా మాకేం సంబంధం లేదు.
ఐనో అది వాళ్ళే, మేము బియాండ్ కాన్స్టిట్యూషన్ అన్న తర్వాత ఎవడు ఏం చేయలేడు, వాళ్ళే క్లీన్ అవ్వాలి.
నేనే రాముడు, నేనే కృష్ణుడు అంటున్నారు వాళ్ళు.
అది కొంచెం ఉందిలేండి. సో శ్రోతలకి ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్, మా యూనో facebook.com/mindmedia, మా వెబ్ పేజ్ ఉంది, మా ఫేస్బుక్ పేజ్ ఉంది, దాంట్లో యూ కెన్ ఆల్వేస్ ఆస్క్. అండ్ mindmedia.com పాడ్కాస్ట్ మెయిన్ పేజ్ లో ఉంటాయి. ఆల్ ద పాడ్కాస్ట్ ఆర్ అవైలబుల్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. థ్యాంక్ యూ రమణ గారు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం
తప్పకుండా.
వండర్ఫుల్ షో.
నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు రమణముప్పల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం అక్టోబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.